శ్రీ విద్య గురించి లలిత రహస్యనామ స్తోత్రము గురించి, దానిలో ఉన్నటువంటి దీక్ష రహస్యాల గురించి మనం ఇవాళ రేపు చెప్పుకోబోతున్నాం. ఇది చెప్పుకునే దాంట్లో నా యొక్క దృష్టికోణాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదో పుణ్యం వస్తుందని, కాలక్షేపం కోసం ఈ శ్రీ విద్యా తరగతులు నేను నిర్వహించటం లేదు. సాధకులు కావాలి భారతదేశానికి, ముఖ్యంగా దేవాలయాల యొక్క స్వరూపాలు మారాలి. ఇది నా ప్రధాన ఉద్దేశ్యము. అంచేత నా క్లాసెస్లో సాధన దీక్షకి మాత్రమే నేను ప్రాముఖ్యత ఇస్తాను తప్ప ఒక విషయం గురించి చాలా అద్భుతంగా మీకు చెప్పేసి, ఓహోహో లలితాదేవి చాలా గొప్పది, ప్రతి నామంలోనూ చాలా శక్తి ఉన్నది, దాని గురించి నేను చెప్పేదేముంది అది అందరికీ తెలుసు, కావలసింది ఏంటి అంటే ఆచరణ. ఒక గొప్పదైనటువంటి వస్తువు మీ చేతిలో ఉంటే దాన్ని వాడము అని భాగవతం చెప్తూ ఉంటుంది. భాగవతం చాలా స్పష్టంగా మన యొక్క మానసిక స్థితిని తెలుపుతూ ఉంటుంది. అదే సాయి కూడా చెప్తాడు, మనము నెత్తి మీద పాలుకుండ పెట్టుకుని అందరికీ పాలు పంచాలని వస్తే మనుషులు దాన్ని గుర్తించటం లేదు అని గంగఘీర్ బాబాకి సాయి చెప్తాడు. అయినా మనం చేయవలసింది మనం చేద్దాం. ఈ సాయి యొక్క అవతారము కృష్ణుడి యొక్క అవతారమే అని మనం ఒప్పుకుంటే లలితాదేవికి కృష్ణుడికి తేడా లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే లలితయే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే లలిత, శ్రీకృష్ణుడే షిర్ది సాయి, షిర్ది సాయియే శ్రీకృష్ణుడు. అంటే మనం ఏ నిర్ణయానికి వస్తున్నాం, శ్రీకృష్ణుడు లలిత షిర్ది సాయి ఒక్కరే. అంచేత షిర్ది సాయి దేవాలయాలు పెరుగుతున్నాయి అంటే లలిత ఉపాసన పెరగాలి, పెరుగుతున్నది కూడా. మీరే కోట్ల కోట్ల లలితా పారాయణ చేసి ఉన్నారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. కానీ అది ఒక్కటే సరిపోదు. లలితాదేవి యొక్క పారాయణ, షిర్డీ సాయి యొక్క దేవాలయాలు, ఈ రెండిటికి మధ్య సమన్వయం కలగాలి. మొదటి లక్ష్యము అది. ఈ పారాయణ చేస్తున్నటువంటి మీరు ముఖ్యంగా ఆ గీతకి ఇటు ఉన్నటువంటి వాళ్ళు, మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సాయి దేవాలయాలను శ్రీవిద్యా దేవాలయాలుగా మార్చాలి. శ్రీవిద్యోపాసన జరిగేటటువంటి పరిస్థితులుగా మార్చాలి. అది ఎలాగా అన్నది సాయియే చెప్పాడు. సాయి యొక్క ఉపాసనా విధానాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే, శ్రీవిద్యని మీరు ఎలాగ అవగాహన చేసుకోవాలో అర్థమవుతుంది. అంచేత మొట్టమొదటిది జనరల్గా అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, సాయి చరిత్ర పారాయణ సప్తాహ పారాయణలు నిరంతరము జరుగుతూ ఉండాలి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, టీవీ రెగ్యులర్గా చూస్తాను గుర్తుంచుకుని, సీరియల్ ఎప్పుడు ఏ సీరియల్ వస్తుందో కూడా చెప్తారు. ఇవాళ రాత్రి మాస్టర్ శనివారం సీరియల్స్, అందుకని మీ దగ్గరికి వచ్చా ఉంటారు చాలామంది. నాకు చాలా ఆనందం వేస్తుంది పోనీలే, టీవీలు సీరియల్ లేని రోజైనా నా దగ్గరకు వస్తున్నారు మనుషులు. అంటే టీవీ తర్వాత నేను బెటర్ ఆల్టర్నేటివ్ అన్నమాట, తప్పేం లేదు. ఎప్పుడో దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే టీవీకి ముందు వచ్చేస్తానేమో, అంతే కదా లాజిక్. ఇది చాలా స్పష్టంగా గుర్తు చేసుకోండి, మంచిది అని మీకు తెలిసాక మీరు చేయలేకపోతే అది ఖచ్చితంగా మన యొక్క ప్రారంభ కర్మ దాన్ని చేయనివ్వటం లేదు. మన ప్రారంభం ఎలా ఉంది అంటే, మంచి చెప్పినా వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏడుస్తాడు దుర్యోధనుడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి అంటాడు. ధర్మం అంటే ఏంటో నాకు తెలియక కాదు, నచమే ప్రవృత్తి, అది చెయ్యాలనిపించటం లేదు నాకు. సాయి సప్తాహ చరిత్ర పారాయణ మంచిది అని తెలిసిన తర్వాత కూడా మాకు టైం లేదు అనేటటువంటి ఆ ప్రారంభ కర్మని ఏమనాలి అంటే, మీరు దుర్యోధనులతో సమానము. కొంచెం కటువుగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ప్రేమగా చెప్తే అర్థం కావటం లేదు మీకు. ఆధ్యాత్మిక విద్యలో పిల్లల కంటే హీనంగా ఉన్నాం మనం. వీలు చేసుకుని చేస్తూ ఉంటాం. నువ్వు గంగలో దిగాక ఏం చేస్తావు? నువ్వు దిగాక ముందు చేసుకో, సమయం దాటిపోయిన తర్వాత పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏముంది ఇంకా? అప్పుడు పోజు కొడతావు, నేనేం చేస్తాను, నాకు వీలుగా లేదు, ఇప్పుడు వీలుగా ఉందిగా, ఏంటిట మనం చేసేటటువంటి ఘనకార్యాలు. నిజంగా మీరు అంత టైం లేని వాళ్ళు అయితే పడుకునే ముందు ఒక గంట ఆలస్యంగా పడుకోండి, లేకపోతే ఒక గంట ముందు లేవండి. మంచిది అని తెలిసాక, మీ జీవితాలు మారిపోతాయి అని తెలిసాక, అది కూడా వాగ్దానం ఎవరిది? సాయి యొక్క వాగ్దానం, షిర్డీ సాయి యొక్క వాగ్దానం. గురు చరిత్రలు మీరు చదివితే ఖచ్చితంగా మీ జీవితాలలో దేవతలు చేయలేని పరిస్థితిని గురువు చేయగలడు. దేవతలకి కోపం వస్తే గురువు రక్షించగలడు, గురువుకి కనుక కోపం వస్తే ఎవరూ రక్షించలేరు. ఇక్కడ మాట వరుసకి ఆ మాట అన్నారే తప్ప గురువుకి కోపం రాదు. గురువుకి కోపం వస్తే అయిపోయారు అసలు మీరు, ఇంకా ప్రశ్నే లేదు అసలు అక్కడ. కానీ రాదు ఆయనకి, అసంభవం అది. మామూలు స్కూల్ ఎడ్యుకేషన్లోనే పిల్లవాడికి చదువు రాకపోతే గురువు కోపగించుకుంటాడు. కానీ కోపగించుకుని ఏం చేస్తాడు, ఎలా చదవాలో చెప్తాడు, చదివించటానికి కావలసినటువంటి దండన ఇస్తాడు. అంటే వాణ్ణి మంచి మార్గంలో పెట్టడానికి కావలసిన పరిస్థితుల్లో కల్పిస్తాడు తప్ప, గురువుకి కోపం వస్తే కసేం తీర్చుకోడు. మామూలు గురువు కూడా, నీకు చదువు రావటం లేదు పిల్లవాడికి, కోపం వచ్చింది, కోపం వచ్చి ఏం చేస్తున్నాడు, వాణ్ణి శిక్షించినా ఏం చేసినా గురువు యొక్క ఉద్దేశం ఏంటి అంటే వాణ్ణి ఆ మార్గంలో ముందుకు వెళ్ళదేయటానికి. అంతే గురువు కూడా అదే పని చేస్తాడు. కానీ ఇదంతా నాకు తెలుసు, జానామి ధర్మం నచమే నివృత్తి ప్రవృత్తి, దాంట్లో నాకు ప్రవృత్తి లేదు, నేను చేయను. మేము అది ఎక్కడంటున్నాం మాస్టరు? మీరు చెయ్యకపోతే దాని అర్థం ఏంటంటే మీరు స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఎంతైనా చెప్పుకోండి మాస్టరు, మేము చెయ్యము. చెయ్యకపోతే శిక్ష గ్యారంటీగా ఉంటుంది. సాయితో పాటే ఒకే గురువు దగ్గర అధ్యయనం చేసినటువంటి వాళ్ళు పాము కప్పగా, మేకలుగా, పెద్ద పులిగా, రకరకాలుగా ఆ తిరిగి జీవనులలో ఎలా వచ్చారో మీకు సాయి చరిత్రలో అర్థమవుతోంది కదా. జరిగేదది కానీ అక్కడ సాయి వదలడు, గ్యారంటీగా అక్కడ కూడా మీ వెంటే ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. కానీ ఏం లాభం ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చి వాడవాడలా సాయి మందిరాలు వస్తూ ఉంటే, కేవలం సాయి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం అనేవాళ్లే నాకు కనిపిస్తున్నారు తప్ప, సాయి చరిత్ర పారాయణ చేస్తాము అనేటటువంటి వాళ్ళు కనిపించటం లేదు. అంచేత ఈ లలిత శ్రీ విద్య రహస్య దీక్షలో మొదటి దీక్ష మీరు తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ రోజు నుంచి మేము సాయి సప్తాహ పారాయణ నిరంతరము ఎన్నాళ్ళు అని అడుగుతారు. ఒక్కడు కూడా నా దగ్గరికి వచ్చి మాస్టారు నేను ఎన్నాళ్ళు భోంచేయాలి, వెదవది విసిగెత్తిపోయింది, నాకు తినాలని లేదు, ఇంకా నేను తింటాం మానేయమంటే వాళ్ళకి చాలా బాధలు వస్తాయి. అలాగే సాయి చరిత్ర మానకూడదు, భోజనమైనా మానేయండి కానీ సాయి చరిత్ర పారాయణ మానను. నిరంతరము ఈ ప్రాణం ఉన్నంత వరకు ఎందుకు చేసుకోలేము, ఏంటి నీ కష్టం, మంచిది అని తెలిసాక. అది మొదటి దీక్ష, అర్థమైంది కదా. ఈ తాడుకి ముందు ఉన్నటువంటి వాళ్ళు నాతో పాటు ఈ దీక్ష తీసుకోండి, నాతో పాటు మీరు చెప్పాలి నేను ఇంతేనా, అంటే నీరసంగా భోజనలేదు ఎవరు, నేను ఉపవాసం ఉండమని చెప్పలేదు ఇవాళ అన్నానా, మరేంటంత నీరసంగా అంటున్నారు, భయపడుతున్నారా నేను చేయగలమని. ఒకవేళ ఆ భయం ఉన్నటువంటి వాళ్ళు లేచి అటువైపు వెళుతుంది, నేనేం మీరేం సిగ్గుపడక్కర్లే, చేత కాదు అంటే మీరేం బాధపడక్కర్లే, కానీ దీక్ష తీసుకుంటే మాత్రము ప్రాణం పోయినా మీరు చెయ్యాలి. ఆ మాత్రము మీరు సాయికి మీ యొక్క సంకల్పం చేసుకోలేకపోతే ఇంకా మీరు పెద్ద పెద్ద కబుర్లు శ్రీ విద్య గురించి మాట్లాడే అర్హత లేదు. నేను అందుకే చెప్పాను, నేను కేవలం మీకు ఊకదంపుడు లెక్చర్లు ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు, కానీ ఊకదంపుడుగా విని వెళ్ళిపోతాం అనేవాళ్ళని విననిస్తాను నేను, నాకే అభ్యంతరాలే మీరు వింటే. కానీ గీత దాటి ఇటు వచ్చారో సాయి వల్లో పడ్డారు మీరు, అంతేత ఇప్పుడు కాస్త గట్టిగా అనగలరా మీరు, అనని వాళ్ళు వెనకత్తు వెళ్ళిపోవాలి. నేను ఈ రోజు నుంచి జీవితాంతము సాయి చరిత్ర సప్తాహ పారాయణ నియమ ప్రకారము చేస్తాను, భోజనానికి ముందు ఆ రోజు సాయి చరిత్ర పారాయణ పూర్తి అయ్యాకే ఆహారము తీసుకుంటాను. ఒకసారి మనసులో చూడండి, మీకు అర్థమైందో లేదో నేను చెప్తాను, మీరు అది పాటించాలి. మీరు తీసుకున్నటువంటి దీక్ష ఏమిటి అంటే, సాయి సప్తాహ పారాయణ నిరంతరము జీవితాంతము కొనసాగిస్తాను. చిన్న ఇది, అరగంట కూడా పట్టదు, మహా అవుతే గంట పడుతుంది. కానీ ఈ యొక్క దీక్ష ముఖ్యంగా సాయి దేవాలయంలో తీసుకున్నటువంటి ఈ దీక్ష ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ దీక్ష అవగాహన అయింది కదా, అది మొదటిది. ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మీ జీవితాలని జాగ్రత్తగా గమనించుకోవాలి. మొట్టమొదటి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, సాయి చెప్పినట్టు మనం జీవిస్తున్నామా లేదా. సాయి పారాయణ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, సాయి ఒక జీవిత విధానం చెప్పాడు అక్కడ. ఒక భక్తుడు సాయిని అడుగుతాడు, నాకు కూడా మీలాగా అయిపోవాలనుంది అని, ఏం చేయాలి అని. అంటే చాలా సింపుల్గా ఏం చెప్పాడంటే, నాలాగా అడుక్కు తిను అన్నాడు. ఆయన చెప్పిన మాట మీరు చదివారా ఇది సంఘటన? వినగానే మనకి ఎలా ఉంది, అడుక్కు తినమన్నాడు సాయి అని బాధపడుతున్నారు మీరు. కానీ సాయి చేసింది ఏమిటి, అంత శక్తివంతుడైనా అంత ప్రతిభావంతుడైనా తన కోసము తాను ఆ శక్తిని ఉపయోగించుకోలేదు, ఆ శక్తిని అంతా కూడా ఇతరులకి ఉపయోగించుకున్నాడు, ఇతరులకు ఉపయోగించాడు, ఇతరులు ఇచ్చింది మాత్రమే తను తిన్నాడు. భావం అర్థమైందా ఏంటో అంటే, ఈ సాధన చేసినప్పుడు మీకు అనేక చమత్కారాలు జరగవచ్చు, అనేక సిద్ధులు రావచ్చు, రావచ్చు కాదు గ్యారంటీగా వస్తాయి. మీరు కనుక ఆ సిద్ధుల వలలో పడిపోయారనుకోండి, ఓకే, ప్రమాదం ఏం జరగదు, మళ్ళీ సాయి ఎప్పుడు ముట్టికాయ వేయాల్సి వస్తుంది. ఆయన చేత ముట్టికాయ వేయించుకుని మన మార్గాన్ని మార్చుకోకముందే ఈ ఫిలియం గుర్తుంచుకోండి, సాయి ఎలా జీవించమన్నాడు మనని, ఆ జీవించేటటువంటి విధానాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఆయన చెప్పిన అనేక జీవిత విధానాలన్నీ ఒకటి, లలిత యొక్క జీవిత విధానం ఒకటి ఆయన పాటించాడు, ఆబ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. సాయి యొక్క జీవితంలో లలితాదేవి యొక్క ఈ నామము చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, అది మీరు ఆచరణలో పెట్టుకోవాలి. సాయిరామన్ దండం పెట్టడం కాదు, సాయిరామన్ హల్లో అంటాం మొదలు ఇప్పుడు సాయిరామ్ అంటున్నాం అంతే. హల్లో అంటున్నప్పుడు మీరు ఏ మానసిక స్థితిలో ఉంటున్నారో సాయిరామ్ అన్నా కూడా అదే మానసిక స్థితిలో అంటున్నారు. ఈ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు సాయిరామ్ అని అన్నప్పుడు సాయిని ఆ వ్యక్తిలో చూడాలి. మీకు ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి మీ స్నేహితుడు కాదు, మీ పిల్లవాడు కాదు, ఎవడు ఆయన, సాయియే. అలవాటు చేసుకోండి, అదే ఒకరోజు రెండు రోజులు వచ్చేది కాదు. సాయి లాంటి సాధకుడు 12 ఏళ్ల పాటు నేను నా గురువుని చూస్తూ ఉంటే నిరంతరము ఇట్టి వ్యాపారి తిని అప్పుడు వచ్చిందన్నాడు ఆ సాధన ఆయనకి. కానీ ఆయనంత కష్టపడవచ్చు, మీరంత కష్టపడక్కర్లేదు, అది గుర్తుంచుకోండి. గురువు చాలా కష్టపడతాడు, ఇంకేంటంటే ఒక కొత్త మార్గాన్ని మనకి అందజేయాలి, ఇదివరకు లేనటువంటి ఒక నూతన మార్గాన్ని, సాయి తత్వ మార్గాన్ని అందజేయటానికి ఆయన చాలా కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఒక రాజమార్గం ఇచ్చేశాడు ఆయన. అంచేత మనం వ్యాపారులు తినక్కర్లేదు, నిరంతరము సాయి ఎలాగ తన గురువుని చూశాడో మీరు గురువుని చూడక్కర్లేదు. ఏం చూడాలి మీరు, ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆ సాయి యొక్క మాటలు, ఆ సాయి యొక్క మార్గదర్శనం మనకి లభిస్తున్నట్టు చూసుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. ఓ సమస్య ఉన్నది, మీ పక్క ఉన్న వాళ్ళల్లోనే ఓ న్యూస్ పేపర్లోనో దేంట్లోనో ఆ సమస్యకి మీకు పరిష్కారం లభిస్తుంది. అనేక మంది సాయి భక్తుల యొక్క అనుభవం ఇది. మీరు మాత్రము ఇది మనస్సులో ఉంచుకోవాలి, ఈ మానసిక స్థితిలో ఉండండి, ఈ సంపూర్ణ సృష్టి కూడా ఆబ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని. ఆబ్రహ్మ కీట జనని వరకు మనకి చాలా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ వర్ణాశ్రమాలు ఈనాడు రూపు మార్చుకుంటున్నాయి, ఆ మారినటువంటి రూపము సాయి ఎలా అందజేశాడో అవగాహన చేసుకోండి. 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఏమిటో 4 వర్ణాలు 4 ఆశ్రమాలు మీకు తెలుసు కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఆశ్రమాలు ఏంటి, 4, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఈనాడు వర్ణాశ్రమ విధాయిని అనేటటువంటి ఆ లలిత వాక్ ఏంటో అర్థం చేసుకోండి. లలితా నామములో ఇదివరకు మనం అనుకునేటటువంటి ఆ 4 ఇప్పుడు లేవు, ఆ 4 ఆశ్రమాలు లేవు, ఆ 4 వర్ణాలు లేవు. మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను బ్రాహ్మణుడని, నేను క్షత్రియుడని, నేను వైశ్యుడని, నేను శూద్రుడని, మనం ఎవరము కాదు. మన ఎవరము అంటే మనం అందరము కూడా పంచములమే. ఈ నాలుగు వర్ణాలకి నాలుగు ఆశ్రమాలకి మనం సంబంధించినటువంటి వాళ్ళము కావు. మరి వర్ణాశ్రమ విధాయిని ఎలాగా, సాయి చరిత్ర మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది, ఎలాగా ఈ దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా ఈ నాలుగు ఆశ్రమాలని ఆయన మార్చాడు, ఈ నాలుగు వర్ణాలని ఆయన ఎలా మార్చాడు, ఆ దృష్టితో మీరు జీవించటం నేర్చుకోండి. ఎలా మార్చాడు మీరే అవస్థపడక్కర్లే, మీ బాధ్యత కానే కాదు అది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్ మీద మీరు ఎక్కేశాక ఇంకా బాధ్యత ఎవరిది, డాక్టర్ది, మీరేం చేయక్కర్లే. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ సాయి యొక్క అవతార రహస్యము ఇప్పుడు బయటకు వస్తుంది. ఇంతట సాయి చరిత్ర పారాయణ మీరు సప్తాహ పారాయణ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మీరేం చేస్తారు అంటే ప్రతి దాంట్లోనూ కూడా సాయిని దర్శించటానికి చూడండి. కానీ సాయిని దర్శిస్తామని చెప్పి కుక్కని నెత్తి మీద పెట్టుకోకర్లే, కుక్కని కొట్టకండి. సాయి ద్వారకామాయిలో ఉంటున్నప్పుడు కుక్కలో కూడా నేనే ఉన్నాను అంత నెత్తి మీద కుక్కల్ని పెట్టుకుని కుక్కలకు ఆర్తి ఇవ్వండి అని చెప్పలే. కుక్కలకు ఆయన ఆర్తి ఇవ్వలేదు, మిమ్మల్ని కూడా ఆర్తి ఇమ్మల్లే జంతువులకి వాటికి. కానీ ఏం గుర్తు చేసుకోమన్నాడు, ఒక ఆవిడ సాయి మా ఇంటికి భోజనానికి రండి అంది. వస్తానమ్మా అన్నాడు. మధ్యాహ్నం ఆర్తి అయిపోయింది, ఇంకా సాయి వస్తాడేమో అనుకుని ఆవిడ ఆర్తికి వెళ్లకుండా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది. వంట అంతా చేసి ఒంటి గంట అయింది, రెండయింది, మూడయింది, నాలుగైంది, రాలేదు. కుక్క లోపలికి దూరింది వంటింట్లోకి. సాయి వస్తాడనుకుంటే వచ్చింది కుక్క అని చెప్పి ఏం చేసింది, విసిరి కర్ర పెట్టి అమ్మడితో ఉన్న కర్ర పెట్టి కొట్టింది. కుక్క కుయ్యో కుయ్యో అంటూ వెళ్ళిపోయింది. ఇంకా సాయి రాలేదు కదా అని ఈవిడ తాళాలు పెట్టుకుని జాగ్రత్తగా మళ్ళా కుక్క లోపలికి ఎక్కడికి వచ్చేస్తుందో అని సాయి దగ్గరికి వెళ్తే సాయి కాలికి దెబ్బ తగిలింది. పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, భోజనానికి పిలుస్తారు నన్ను, వస్తే కొడతారు. ఆ భావం వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, అన్నిట్లోనూ కూడా ఆ వాసుదేవుడే ఉన్నాడు. ఆచరణలో చూపించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మీరు అవగాహన చేసుకోవటానికి ట్రై చేయండి. సాయి చరిత్ర పారాయణ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి. ప్రతి దాంట్లోనూ కూడా అవతార రహస్యాన్ని మీరు చూడగలగాలి. ఇది అర్థమైంది కదా. ఇచ్చట సాయి సప్తాహ పారాయణ అందుకు చేయాలి. మీరు ఈ దృష్టితో మీరు చేస్తూ ఈ భావనతో కనుక మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తే వారం వారం మీరు మారిపోతారు, వారం వారం మీరు మార్పు వస్తుంది. ఇంకా మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అవి అసలు మీరు ఆలోచించకల్లే, అవి తీరిపోతూ ఉంటాయి. మీకే కాదు, ఈ పారాయణ చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చిన వాళ్ళ కోరికలు కూడా తీరిపోతూ ఉంటాయి. దీపం వెలుగుతూ ఉంటే మీకే కాదు దీపం వెలుతురు ఇచ్చేది, ఆ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ దీపం వెలుతురు ఉంటుంది. అది మీరు గమనించుకోండి. ఆ మార్పు ఇంకా ఇవాళ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. అది ఎందుకంటే దీక్ష తీసుకున్నారు కనుక. రెండోది ఏం చెప్పాను నేను మీకు, మీకు నచ్చిన లలితా నామాన్ని ఒకటి లలితా సహస్రనామంలో మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా ఆ నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఉండండి, స్మరిస్తూ ఉండండి, ఆ నామము మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. హనుమంతుడు ఎలాగైతే ఖాళీగా ఉన్నప్పుడు రామ్ 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 అనుకుంటూ ఉంటాడు, మీరు లలితా సహస్రనామంలోని ఏదో ఒక నామాన్ని, మీకు అవసరమైనటువంటి నామాన్ని, మీకు అనుకూలమైనటువంటి నామాన్ని, మీకు స్ఫూర్తి కలిగించేటటువంటి నామాన్ని ఎన్నుకోండి. దాన్ని సాధ్యమైనంత వరకు చేసుకోండి. వీలవుతే లెక్క పెట్టుకోండి. వీలవుతే మీరు ఎన్నిసార్లు ఆ నామాన్ని చేసుకున్నారో రఫ్గా లెక్క పెట్టుకోండి. ఇంకోటి కూడా నేను మీకు ఒక అవకాశం చెప్పాను కదా, ఆ నామాన్ని మీరు ఒక కవర్లో పెట్టి అతికించేయండి. రేపు వసంత పంచమి, సహస్రకుండి గాయత్రి యజ్ఞన్నాడు, కావాలంటే అదే నామాన్ని మీరు ఆ యజ్ఞస్థలంలో దీక్షగా తీసుకోవచ్చు ఆ వాతావరణంలో. క్లియర్? దీని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి సాధన ఏమిటి అంటే శ్రీచక్ర ఉపాసన, శ్రీచక్ర పూజ. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చేయటానికి ప్రయత్నం చేయండి మీరు. ఈ శ్రీచక్ర పూజ 9+1 10 చరణాల్లో జరుగుతుంది. శ్రీచక్రాన్ని ఒక చిన్న మార్పు చేయబడినది. ఆ మార్పు చేయబడినటువంటి శ్రీ యంత్రం యొక్క పేరు ఏంటి అంటే మహాకాల చక్రవర్తి యంత్రము. 2 కిందట హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఈ శ్రీచక్ర సాధకుల ఒక సమావేశం లాంటిది జరిగింది అనుకుందాం మనం. దాన్ని నేను సమావేశము అని అనలేను. ఆ సమావేశంలో ఈ శ్రీచక్ర ఉపాసన గురించి ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా ఎందుకు శ్రీచక్ర పూజ గురించి ప్రస్తావన వచ్చింది అంటే 1875 నుంచి గాయత్రి మంత్రాన్ని సర్వజనీయము చెయ్యాలి అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ఆదేశము శుక్రగ్రహంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి మహనీయుడు ద్వారా పృథ్వీగ్రహానికి అందజేయబడింది. ఈ విషయాల గురించి ఇంకా మేము తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు పుస్తకాలు చదవండి. మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణమాచార్యులు అనేటటువంటి పేరు విన్నారా మీరు? చాలామంది విన్నవాళ్ళు ఎవరు? ఆయన పుస్తకాలు చదవండి. ఆయన చెప్పి నేను చెప్తున్నా, ఇదే, నేను ఎవరిని చూడలేదు. శుక్రగ్రహంలో ఒక సంస్థ ఉందని నాకు తెలీదు, హిమాలయాలలో ఒక సంస్థ ఉంది అని నాకు తెలీదు. ఆయన రాసిన పుస్తకాలు చదవటం నేర్చుకోండి, స్వాధ్యాయం చేయటం నేర్చుకోండి. ఈ విషయాలు మీకు అక్కడ బోధపడతాయి. అక్కడ 1875 గాయత్రి మంత్రాన్ని సర్వజనీయము చెయ్యాలి, లేకపోతే అసలు గాయత్రి మంత్ర సాధనే ఎగిరిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది, గాయత్రి ఉపాసనే ఉండకపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. దయానంద సరస్వతి, దాని తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి థియోసాఫికల్ సొసైటీలో వాటినే మాస్టర్ కేహెచి, మాస్టర్ మౌర్య అని పిలుస్తారు. వాళ్ళు సశరీరముగా పృథ్వీ మండలం మీదకి వచ్చి గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారు. దయానంద సరస్వతి ఆర్య సమాజము అనేటటువంటి పేరుతో, శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరివార్ అనేటటువంటి పేరుతో గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారు. ఇంకా అనేక ఆ స్థాయి మహాత్ములు దాన్ని సర్వజనీయం చేశారు అంటే దాని మీద పూర్వంలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు గాయత్రి మంత్రము అందరూ చేయవచ్చు. ఇందుకు ఈ మాట ఎత్తాను, లలితా సహస్రనామ పారాయణ కానీ శ్రీచక్ర ఉపాసన కానీ మీరు చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీరు గాయత్రి మంత్రం చేస్తూ ఉండాలి. గాయత్రి మంత్రము చేయనటువంటి వాడికి శ్రీచక్రము ఫలించదు. అందుకు చెప్పాను ఇది సర్వజనీయం అయిపోయింది. వర్ణాశ్రమ విధాయిని, వర్ణాశ్రమాలను యొక్క రూపాన్ని మార్చేసింది లలితాదేవి. పూర్వకాలంలో ఉండేటటువంటి వర్ణాశ్రమాలు ఈనాళ్ళు కుదరవవి, నియమాలు మార్చాలి. నాకు బాగా గుర్తుంది, మా తాతగారు చెప్తూ ఉండేవారు, హిట్లర్ యుద్ధం జరుగుతున్నప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు రేడియో తీసుకున్నారు ఆయన. ఎంత పెద్ద రేడియో ఉండేది అంటే ఈ టేబుల్ అంత రేడియో ఉండేది. దాన్ని ఆన్ చేయటానికి అప్పుడు ఆ కరెంట్ అది లేదు కదా పల్లెటూళ్ళల్లో, జనరేటర్ ఎక్కడో పెట్టారు ఊరు అవతల, అది చేసేటప్పుడు భరించలేకపోయేవారు. కానీ న్యూస్ వినేవారు. ఇప్పటికీ మా తాతగారు ఏం చెప్తారు అంటే హిట్లర్ స్పీచ్ వస్తే ఏడుస్తున్న పిల్లలు ఏడుపు ఆపేసేవారట పల్లెటూళ్ళల్లో. జర్మనీ భాష మనకి రాదు,
ఆ శక్తి అలా ఉండేది హిట్లర్ది. అది నేను చెప్తున్న ఉదాహరణ ఏంటి అంటే అంత పెద్ద రేడియో ఉండేది, ఇప్పుడు మొబైల్. సినిమా వస్తూ ఉంటుంది ఎస్ మ్యాక్స్లోనో దాంట్లోనో, మీకు ఈ పాట విలానుందా మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి అప్పటికప్పుడే. కాదండి, మా తాతగారి కాలంలో ఇంత పెద్ద రేడియో ఉండేదండి, మాము అంత పెద్ద రేడియోయే పెడతా ఉండి, మేము జనరేటరే పెట్టుకుని రేడియో వింటామండి, ఆ రూల్సే పాటిస్తామండి అన్నారు అనుకోండి, ఏమవుతుంది? మారాలి మనం. మారుతున్నటువంటి కాలంలో, పూర్వకాలంలో సముద్రయానం చేస్తే చాలా పాపం, చాలా పాపం, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చేది. అరవిందో యొక్క నాన్న ఇంగ్లాండ్కి వెళ్ళి మెడిసిన్ చదువుకుని వచ్చాడు. ఆమెకి ఎవరు పిల్లనిచ్చేవాళ్ళు కాదు. ఏంటి అంటే, నువ్వు మరి సముద్రయానం చేసావు, నువ్వు మ్లేచ్చుడు అయిపోయావు, ఇంకా నీకు లాభం లేదు, నీకు వేదాలు చదవటానికి అర్హత లేదు. సరే అవుతాయి అని అర్థమవుతుందో ఏం చెప్తున్నాను. ఇప్పుడు అసలు ఫారెన్ వెళ్తూ ఉంటే అది స్పెషల్ ఇదన్నమాట అల్లుడు అవటానికి. అప్పుడేమో ఫారెన్ వెళ్తే, మరి ఇప్పుడు ఫారెన్లో ఉన్నాడండి మా వాళ్ళందరూ. తెలుసా, గాంధీ గారు కూడా ఫారెన్ వెళ్ళటానికి వాళ్ళ అమ్మాయి ఎంత గందరగోళం చేసిందో. ఇప్పుడు ఏంటో మాస్టారు, వీసా రావటం లేదు, అంతా రెడీ అయిపోయింది, మా అబ్బాయి మమ్మల్ని అక్కడ తీసుకెళ్తా ఉంటున్నాడు, పురుడికి నేను అక్కడికి వెళ్ళాలి. పురుడికి వెళ్ళటం కాదు అక్కడ ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెంట్? వీసా రావటం లేదు. భావం అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. వర్ణాశ్రమ విధాయిని దేశకాల పరిస్థితుల్లో మాట్లాడుతాను. మారినప్పుడు అదే మంత్రం యొక్క ఉపాసన విధానాలు మారుతాయి, మంత్రం యొక్క శక్తి మారదు. ఆ ఉపాసన విధానాలు ఎలా మారుతాయి, ఎలా మార్చాలి అనేటటువంటి మానవ జాతికి అందించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీదేశాయి. సాయి చరిత్ర చదవండి, మీకు అర్థమవుతుంది ఎలా మార్చాడు ఆయన. ఆయనే చాలాసార్లు చెప్తాడు, ఆయన భారతదేశంలో ముగల చక్రవర్తుల యొక్క పరిపాలన ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి అనేటటువంటి ఒక బ్రహ్మచారి తన ఆశ్రమంలో ఉన్నటువంటి వేలాది మంది శిష్యులతో ఈ ముగల పరిపాలన వద్దు మనకి అని తీవ్రమైనటువంటి సాధన చేయించాడు. సిగరెట్ తాగుతున్నటువంటి ఒక బ్రాహ్మణుల దగ్గరికి ఆ కాలంలో, ఆ కాలం సంగతి నేను చెప్తున్నాను, హుమయూన్ యొక్క కాలం సంగతి చెప్తున్నాను నేను. చాలా స్పష్టంగా సాయి చెప్తాడు, అప్పుడు నేను పొగ తాగుతున్నాను, అప్పుడు సిగరెట్లు లేవు అని చెప్పి మాట్లాడు, సిగరెట్లు అప్పుడు ఎక్కడున్నాయని నన్ను అడగండి. నేను చెప్తున్నా అంటే పొగ తాగుతున్నాడు, హుక్కా తాగుతున్నటువంటి నా దగ్గరికి నారదుడు వచ్చి ఆ ముకుందుడికి అది వద్దు అని నేను చెప్పానని చెప్పు అంటాడు. భావం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నారదుడు హుమయూన్ యొక్క కాలంలో చదివారా మీరు సాయి చరిత్రలో ఈ కన్నా సంఘటన గుర్తొస్తాను కదా, లేకపోతే ఈసారి చదువుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చదవండి దాన్ని. ఇంకేంటంటే మనం చదువు అలా చదువుతాం, మేము పారాయణ చేసామంటాం కానీ ఏం చదివామమ్మా ఏదో నండి వద్దు. ఇదంతా గుర్తుంచుకోండి, వర్ణాశ్రమ విధాయిని అనేది ఎలా చేశాడో సిద్ధిసాయి. కేవలం ఒకనొక చేతనత్వం ఇంత పని చేసింది. అందుకు ఆయనకి గుడులు కడుతున్నాం మనం, కానీ గుడులు కడుతున్నాం కానీ వెళ్ళి ఏం కోరుకుంటున్నాం అంటే ఇదంతా మర్చిపోయాం మనం. ఏంటంటే నాకు అనారోగ్యంగా ఉందండి అంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఓ 2 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్, కాస్త ఈ పూటకి టీ తాగుతాను, నాకు ఆకలిగా ఉంది. ప్రెసిడెంట్ దగ్గరికి నువ్వు వెళ్ళగలిగి నీ మాట ఆయన వినే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇండియాలో ఏదైనా అడిగే వచ్చాయండి, ఏదైనా అడిగే వచ్చాయండి, ఇవ్వగలడు కూడా. అలాగే సాయి టెంపుల్ని ఒక విధంగా నా దృష్టిలో చెప్తే మనం భ్రష్ట పట్టిస్తున్నాం. ఆ స్థాయిలో మనం చూడటం లేదు. కానీ మనం అనేదేంటి, ఆయన్ని రాజాధిరాజ యోగిరాజ ఒక దర్బార్గా పిలుస్తున్నాం మనం. స్థాయిని మీరు ఒక భగవంతుడిగా కొలవరు. మీరు అర్థం అవుతుందో లేదో, మీరు చేసేటటువంటి ప్రతి చేష్ట కూడా ఆ సాయి టెంపుల్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక మహారాజు దగ్గరికి వెళ్ళినట్టు.
మరి మహారాజ్ దర్బార్లో మీరు ఎలా ప్రవర్తించాలి, మీరేం అడగాలి, ఏం అడుగుతున్నారు, కొంచెం ఆ మార్పు తీసుకురండి. ముఖ్యంగా లైన్కి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని నేను సాయి యొక్క పేరు మీద ఈ విశేషమైనటువంటి కోరిక కోరుతున్నాను. సాయి యొక్క గొప్పతనాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ప్రపంచానికి అందజేయండి. అది సాయి దేవాలయాలలాగా ఉంచకండి, దాన్ని సాయి దర్బార్గా మార్చండి. అందుకే లలితాదేవి యొక్క సహస్రనామాల్లో ఓపెనింగే ఎలా వస్తుంది అంటే ఆవిడ సింహాసనం మీద కూర్చుని ఉన్నది. ఇటువైపు వాగ్దేవతలు ఉన్నారు, అటువైపు బ్రహ్మ, కోటి కోటి బ్రహ్మలు, కోటి కోటి నారాయణుడు. దర్బార్ ఎలా ఉందో ఊహించుకోండి. ఆ దర్బారు సాయిది. మన అదృష్టం ఏంటి అంటే అటువంటి దర్బారులో మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. మనం ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నాం, మనకు ఆ అదృష్టం ఉంది కనుక. అందులో డౌట్ ఏం లేదు. మీరు మీసాలు తిట్టుకోవచ్చు, మీరు అహంకరించుకోవచ్చు, సాయి దర్బారులో ఆయన పిలుపులేందే రాలేరు. అనేక సార్లు సాయి పిలుపు అని చెప్తాడు. ఆ పిలుపు ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది, సాయి దగ్గరికి రాకముందే. చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఏ విషయం గురించి చర్చిస్తూ ఇదంతా చెప్తున్నాను, వర్ణాశ్రమ విధాయిని. ముందు ఆబ్రహ్మ కీటజనని, దానికి ఏం చెప్పాను, ఒక నామం తెలుసుకోండి. ప్రతి నామములో కూడా ఆ నామము చేస్తున్నప్పుడు మీ ముందు ఉన్నటువంటి చేతనత్వము సాయియే, ఆ స్తంభము సాయి, ఆ పురుగు సాయి, ఆ మట్టి సాయి. కానీ మట్టిని మట్టిగానే చూడండి, స్తంభాన్ని స్తంభంగానే చూడండి, సాయి విగ్రహాన్ని సాయి విగ్రహంగా చూడండి. తప్ప సాయి ఎక్కడుంటే ఈ స్తంభానికి ఆరతి ఇవ్వకండి. మాస్టర్ మీరే చెప్పారు స్తంభంలో కూడా సాయి ఉన్నాడు అని. మీరు కనిపించినప్పుడు అసలు ఆలోచిద్దాం. భావన, అనుభూతి చెందండి, అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అది ఈ వర్ణాశ్రమ విధాయిని అనే దాని గురించి చెప్తూ నేను ఈ సంఘటన చెప్తున్నాను. సాయి చరిత్ర ఎందుకు చదవాలి మీరు, ఈ సంఘటనను గుర్తుంచుకుని మీ జీవితాలలో ఈ వర్ణాశ్రమ విధాయిని అనేటటువంటి మార్పుకి కావలసినటువంటి సంఘటనలు ఇలాంటివే వస్తాయి. హుమయూన్కి వచ్చినటువంటి సంఘటన చెప్తున్నాను నేను. హుమయూన్ రాజ్యం కోల్పోయాడు, ఆయన భార్యకి దాహం వేస్తోంది. ఆమె ఇంకా 8వ నెలలోనూ 7వ నెలలోనూ ఎంత ఉంది, అది పుస్తకంలో రాయలేదు. ఆయన అంటే ప్రెగ్నెన్సీలో ఉంది, దాహం వేస్తోంది. ఒక్కడు మంచినీళ్ళు ఇవ్వలేదు ఆవిడికి అలహాబాద్లో, ఎందుకంటే ఆవిడ ముస్లిం, మేము హిందువులు, మంచినీళ్ళు ఇవ్వలేదు. అప్పుడు ఈయన వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చాడు. ఎవరు? సాయి, అప్పుడున్న సాయి. ఇచ్చేం చెప్పాడు, చక్రవర్తి నీకు పుడతాడు. అది పక్కనుంచండి. ఈ లోపల ఏమైంది, నారదుడు వచ్చి ఈ సాయికి, అప్పుడున్న సాయికి, అప్పుడున్న సాయి ఏం చేసేవాడు, అటువంటి సాయి దగ్గరికి నారదుడు వచ్చి ఏం చెప్పాడంటే, ముకుందుడికి చెప్పు నాయన, కరెక్ట్ కాదు అది, అలాంటి సాధన నువ్వు చేయకూడదు. ప్రకృతిలో ఎవరు రాజు అవ్వాలో, ఎవరి శాసనము ఎంతకాలం ఎక్కడుండాలో నిర్ణయించవలసింది భగవంతుడు, నువ్వు కాదు చెప్పన్నాడు. నన్ను లోపలికి రానివ్వరు అయ్యేవాళ్ళు, నేను ఎలా వెళ్తాను. చాలా పెద్ద ఆశ్రమం, వేలాది మంది శిష్యులు ఉండేవారు ఆ ముకుంద బ్రహ్మచారికి. మరి నారదుడు చెప్పాడు, వెళ్ళాడు. వెళ్ళి ఇంకా చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ముకుంద బ్రహ్మచారి, మిగతా ఆయన శిష్యులందరూ కూడా, నువ్వు రాకూడని చోటికి వచ్చి మా ఆశ్రమాన్ని నువ్వు నాశనం చేసావు కనుక మేము ఆత్మహత్య చేసేసుకుంటామని కాలి చచ్చిపోయారు. తర్వాత ఏమైంది, ఆ ముకుంద బ్రహ్మచారి ఎవరైతే ఈ ముస్లిం మొఘల్ రూల్ వద్దనుకున్నాడో వాడే ఒక మొఘల్ వంశంలోనే పుట్టి అక్బర్గా చక్రవర్తి అయ్యాడు. అర్థమైందా, ఎలాగ మారుస్తున్నాడో సాయి. మీరు మూర్ఖంగా ఆ పాత ఆచార వ్యవహారాలను పట్టుకుంటూ ఉంటే ఒప్పుకోడు ఆయన. కొంచెం కళ్ళు తెరి నేర్చండి. మరి అదంతా పాతది తప్ప, తప్పంటే ఆ దేశకాల పరిస్థితులకు అది కొంచెం, సముద్రం దాటకూడదు, మీరు ఇంగ్లీష్ చదువులు చదవకూడదు, మరి ఇప్పుడో సముద్రము దాటుతున్నాం, ఇంగ్లీష్ చదువులు చదువుతున్నాం. మరి ఆ ఇంగ్లీష్ చదువులు అది చదువుతో ఆ పాత అలవాట్లని మేము పాటిస్తా ఉంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? భావం అర్థమైందా? ఆ బ్రహ్మ కీట జలని వర్ణ ఆశ్రమ విధాయని సాయి చరిత్ర మీకు ఇలాంటివి ఎన్నో నేర్పుతుంది, ఎలా మీరు మీ జీవితాన్ని ఆచరించుకోవాలో. ఉపాసిని మహారాజ్, ఉపాసిని మహారాజ్ మీకు తెలుసు కదా, ఆయన మంచి ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ కాలంలోనే లక్షలు సంపాదించాడు ఆయన. ఆ కాలంలో లక్షలంటే ఈ కాలంలో భగవంతుడు తెలియాలి ఎన్ని కోట్లు సంపాదించిన తర్వాత ప్రాణాయామం చేసుకుంటూ ఎక్కడో ఏం తప్పు జరిగింది ఆయనకి నిద్ర పట్టేది కాదు, తిన్నది అడిగేది కాదు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి, సిరిదిలో ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఈయన అతిశుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు, శాస్త్రి. నేను ఎలా వెళ్తాను? ఆయన ముస్లిం, ద్వారకామాయిలో మస్జిద్లో ఉంటాడు, నేను వెళ్ళానన్నాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా సాయి పిలుపు అర్థం చేసుకోండి. ఎవడైతే అతనికి సాయి దగ్గరికి వెళ్ళమని ఈ మాట చెప్పాడో ఆ మాట కూడా వాడు ఎందుకు చెప్పుంటాడు? సాయి వాడి ద్వారా పలికించి ఉంటాడు. మీరు ఇది మీ జీవితాలలో చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సాయియే వచ్చి మీకు చెప్పక్కర్లే, ఎవరి ద్వారానూ పలుకుతాడు, నాయన ఇది నువ్వు చేసుకో అని అంటాం. అలాగే ఆయన వెళ్ళలేదు. అప్పుడు ఒకసారి ఈయన వెళ్ళలేదు, ఆయన అసలు ఆ బాధపడుతూనే ఉన్నాడు, కానీ నేను ముస్లిం దగ్గరికి ఎందుకు వెళ్తాను, ఆయన ఎంత గొప్పవాడైనా కూడా నేను వెళ్ళనన్నాడు. ఒకసారి గోదావరిలో స్నానం చేస్తూ బయటకు వస్తూ ఉంటే ఒక యోగి కనిపించి, నాయన వేణీళ్ళు తాగు నువ్వు, అది తప్ప ఇంకేం తాక్కు అన్నాడు. ఆ వేణీళ్ళు ఎప్పుడైతే ఆయన తాగితే మొదలెట్టాడు, తగ్గింది అది. తర్వాత పరిస్థితులు ఆయన్ని ఫోర్స్ చేశాయి సాయి దగ్గరికి వెళ్ళటానికి. సాయి దగ్గరికి వెళ్ళటానికి ఫోర్స్ చేశాక నేను వెళ్తానండి అన్నాడు. మళ్ళా ఆయన మనస్సు లొంగలే. అలాగే మనం సాయి గుడికి వచ్చినప్పుడు అది సాయి పిలుపు అని మీకు అర్థం కావటం లేదు. చూసుకోండి మీరు అసలు ఎంత అదృష్టవంతులో, ఒక విధంగా ఎంత మూర్ఖులమో మనం. మీరు ఇక్కడికి ఎందుకు కూర్చున్నారు అంటే సాయి పిలుపు వల్లే కూర్చున్నారు, లేకపోతే అసలు గోడ మెట్లు దిగి రాలేరు మీరు. కానీ పిలుపు వచ్చింది సాయిని, వచ్చి ఏం చేస్తాం అక్కడ సాయికి దండం పెట్టుకుని? మన సమస్యలు ఏవో చెప్పుకుంటాను తప్ప ఆ సమస్యలన్నీ తన దగ్గరికి మనల్ని పిలిపించుకోవటానికి సాయి సృష్టించినవే అన్నది అర్థం కావటమే ఇంకా మీకు రావాలి కదా ఏదో వంకతో. నువ్వు మామూలుగా పిలిస్తే రావు, సరే ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ చేస్తే పరిగెట్టుకుంటూ వచ్చేస్తావు. ఓకే వచ్చేసావు, వచ్చాక ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారో అది చేయాలి. సాయి చరిత్ర ఇంచేతంటే ఈ కష్టాలు అవంతా కూడా నిన్ను పిలవటానికే ఆయన ఉపయోగించుకున్నప్పుడు, ఆయననే కనుక మీరు పట్టుకుంటే అసలు ఈ కష్టాలే ఉండవు. ఏం చేస్తాం మనం? ఆయన పట్టుకోం, కష్టాలని పట్టుకుని వెళ్లాడతాం. సాయి ఇంకా నాకు ఈ కష్టం పోలేదు, సాయి ఇంకా నాకు ఈ కష్టం పోలేదు. భావం అర్థం చేసుకుంటున్నారా? ఇందుకు ఇది చెప్తున్నాను. లలితా నామ పారాయణ స్తోత్రంలో ఉపోద్ఘాతంలో ఏవి చెప్పబడి ఉన్నదో అదే సాయి చరిత్ర. డీటెయిల్డ్గా సాయి దర్బార్, ఇంకా మిగతా ఏ దేవాలయానికి మీరు దర్బార్ అంటున్నారా చెప్పండి? ఏ దేవాలయానికి మీరు అంటారు? ఆఖరి కృష్ణుడు దేవాలయానికి కూడా అన్నాం మనం. ఏ దేవాలయానికి అన్నాం మనం? అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా మనం దర్బార్ అని ఏమన్నా దేవుడని దండం పెడతాం. ఇక్కడ దర్బార్ అంటే ఎవరిదనమాట? విధిని శాసించేటటువంటి వ్యక్తి యొక్క దేవాలయాలు కట్టుకోగలిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భారతదేశం ఎలా ఏడుస్తోందో చూడండి. సాయి ఇలాంటి ఒక మహనీయుడు మనకి మార్గదర్శనం చేస్తాను, నేను నీ వెంటే వెంటాను, మీకు నేను చెప్తాను, నువ్వు వింటే కదా చెప్పేది, నువ్వు వినవు, నేను ఇంకా అలాగే ఉంటాను, నాకు ఏం కావాలో నేనేం అడుగుతానో అది తప్ప నువ్వు ఏది ఇవ్వటానికి వచ్చావో అది అని అడగం మనం సాయిని. ఖచ్చితంగా మనం అడిగే కోరికల కంటే ఆయన చాలా ఇవ్వగలడు, చాలా చాలా ఇవ్వగలడు. ఆయన అడగటం నేర్చుకోండి. అడగవద్దని నేను చెప్పటంలే, 2 రూపాయలు 3 రూపాయలు అడగండి, సామ్రాజ్యం అడగండి, ఇస్తాడు. మాకెందుకండి సామ్రాజ్యం? అవునా, ఇప్పుడు ఇస్తానంటే మీరు తీసుకోరు. నాకెందుకు ఉంది అని ఎందుకంటారు అంటే, అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లా నాకు అవుడిస్తాడులే అని. ఇవ్వగలిగేవాడు ఉన్నాడు, తీసుకోగలిగేటటువంటి హక్కున్న పురాకృత అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు మీరు. అది కూడా అర్థం చేసుకోండి. సాయి చాలా స్పష్టంగా చెప్తాడు, నేను పిలిస్తే తప్ప నువ్వు రాలేవు. నువ్వు వచ్చావంటే అర్థం ఏంటి? ఆయన పిలిచాడు. మరి ఆయన పిలిచాడంటే అర్థం ఏంటి? మీ అమ్మాయికి పెళ్లి చేయటానికో నీకు ఉద్యోగం ఇవ్వటానికో ఆయన పిలవాలా? ఆయన ఉన్న చోటు నుంచి ఇచ్చేయలేదు నీకు. భావం అర్థమవుతుందా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది జీవితంలో. శ్రీచక్రోపాసన అందుకు ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గాయత్రి మంత్ర జపము సర్వజనీనం ఎందుకు చేయబడింది అంటే, ముకుంద బ్రహ్మచారి లాగే మహామహాయోగులందరూ కూడా ఏదో ఒక చిన్నని కూడని కోరిక కోరటం వల్ల గాయత్రి మంత్రము చేసుకునే అర్హత లేనటువంటి పరిస్థితుల్లో పుడుతున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ముకుంద బ్రహ్మచారి లెవెల్ వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు లైన్లో పడాలంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో? ఒకవేళ యోగభ్రష్టుడవుతే మళ్లీ జన్మలో పుట్టినప్పుడు లభతే పౌర్వదేహికి, పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ జ్ఞానము వాడికి వస్తుంది, మళ్లీ వాడు ఆచరణ చేస్తాడు. అర్థమైందా గాయత్రి ఎందుకు సర్వజనీయమైందో? మూర్ఖత్వం వల్లే. ప్రతి కోరిక మనం కోరకూడదు. ప్రపంచాన్ని ఎలా మార్చాలి, ఎప్పుడు ఏ దేశం మీద ఎవరి రాజ్యము ఉండాలి అనేటటువంటిది ఆ మహనీయులు నిర్ణయిస్తారు. ప్రపంచాన్ని శాసించేటటువంటి ఆ మనువు. అందుకు ఈకే గారి పుస్తకాలు వీలున్నంత వాళ్ళు ఖచ్చితంగా చదవండి ఈ విషయాలు. ఎందుకంటే ఆయన అనేక పుస్తకాలలో రాసినటువంటిది, నేను ఒక క్లాసులో ఇలాగేం చెప్పగలను, మీకు ఆ ఇంట్రెస్ట్ నేను కలగజేసి ఉంటే. మళ్ళా ఇది దాటి వెళ్ళిపోగానే ఇంట్రెస్ట్ పోగొట్టుకోకండి, అర్థం చేసుకోండి ఏం జరుగుతున్నదో. ఎప్పుడైతే గాయత్రి మంత్రము సర్వజనీయమైనదో, ఒక విశేషమైనటువంటి స్థాయిలో గాయత్రి మంత్ర తపశక్తి అంతరిక్షంలో ఉన్నదో, అప్పుడు శ్రీచక్రానికి అర్హత వస్తుంది. సాధన చేయటానికి అంతకంటే ముందు మీరు చేద్దాం అనుకున్నా కూడా శ్రీచక్ర ఉపాసన చేయలేరు. ఇప్పుడు అంటే ఈ రోజు గురించి నేను మాట్లాడటంలే, సాయి నిర్వాణము చెందినటువంటి రోజు నుంచి ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా శ్రీచక్రోపాసన చేయటానికి గల అర్హత వచ్చేసింది. అర్హత అయితే వచ్చేసింది, కానీ వీడు ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇంజనీరింగ్ కాలేజీ ఉంది అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే అర్హత మానవ శరీరధారి అయిన వాడు ఎవడైనా ఉంది, అవునా కాదా? ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ పెట్టాం, ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరు చదువుకోవాలి? ఎవడైనా చదువుకోవచ్చు. కానీ చదువుకోవటానికి వాడికి కావాల్సింది ఏంటి? ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, ర్యాంక్ రావాలి కదా. అంచేత ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తులు రెడీ అయిపోయారు. ఎప్పుడు రెడీ అయిపోయారు? సాయి శరీరం వదిలేసిన తర్వాత. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సాయి ఎప్పుడు శరీరం వదిలేశాడో మీకు గుర్తుందా? ఎప్పుడు వదిలేశాడు? విజయదశమి నాడు. విజయదశమికి శ్రీచక్ర సాధనకి లింక్ తెలుసా మీకు? ఆ లింక్ మీకు అర్థమవుతే మీకే అర్థమైపోతుంది. అసలు అక్కడ చాలా స్పష్టంగా ఆ క్షణము నుంచి శ్రీచక్రోపాసనకి మీరు అర్హులే. కానీ మీరు అర్హులైనంత మాత్రాన దానికి తగిన బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, మీరు చేసుకోలేరు. అందుకు సాయి చరిత్ర పారాయణ లలితా సహస్రనామంతో కలిపాను. రెండు ఇంపార్టెంటే. ఎందుకంటే లలితా సహస్రనామాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఆ దేవతాశక్తి ఎలా ప్రాదుర్భవిస్తుందని చెప్తే, చిదగ్నికుండ సంభూత లలితాదేవి గురుస్వరూపముగా అగ్నికుండల నుంచే వస్తుంది. అదే కదా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ మూడు పదాలు కూడా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరకి స్త్రీలింగ రూపాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి శ్రీమాత. బ్రహ్మ ఎలాగైతే సృష్టిస్తాడో అమ్మ కూడా అలాగే సృష్టిస్తుంది. శ్రీ మహారాజ్ఞి, మహారాజ్ఞి మహారాజు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు విష్ణువు. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడికి దండించే హక్కు ఉంటుంది. దండన అంటే ఏంటి? లయము. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. కానీ ఒక చిన్న తేడా ఎక్కడ వచ్చింది అంటే, గురువు అనేటటువంటి వాడు కొంచెం కర్కశంగా ఉంటాడు, అమ్మ కర్కశంగా ఉండడు. అంచేత గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర కంటే కూడా శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది ఎక్కువ కరుణ కలిగినటువంటి గురుస్వరూపము. అంచేత మీరు సాయి సప్తాహ పారాయణ చేసుకుంటూ వీలైన వాళ్ళు రోజుకి 3 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. కుదరదు అనుకోండి, ఎందుకంటే లలితా సహస్రనామం యొక్క ఉత్తర పీఠికలు ఎలా లలితా సహస్రనామము పారాయణ చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో చెప్పబడి ఉన్నది. మీరు అలా పాటిస్తేనే వస్తాయి ఆ ఫలితాలు. భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యసి నృత్యశ. ఎప్పుడైతే మీరు 3 సార్లు ఇలాగా లలితా సహస్రనామాన్ని చదువుతారో మీ నాలిక మీద సరస్వతి తాండవిస్తుంది అని చెప్తుంది లలితా సహస్రనామ. సాయి యొక్క జీవితంలో ఆయన నోటి మాటలో సరస్వతి ఎలా పలికిందో మీకు తెలుసు కదా. సాయి అంటే జరిగిపోతుంది. శ్యామ అనేటటువంటి వ్యక్తి ఒకసారి ఆయనకు విరోచనాలు ఇవి పట్టుకుంటే సాయి ఏం చెప్పాడు అంటే, సోనాముఖి కషాయం తాగు అన్నాడు. 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనకు అది వచ్చింది. సాయి అప్పుడు చెప్పాడు కదా, అంతేత మళ్ళా ఏం చేశాడు ఆయన? పంచేలే. పంచేసింది ఏంటి అక్కడ? సాయి యొక్క వాక్, మన యొక్క ఆ వాక్. సాయి వలె మన నాలిక మీద సరస్వతి ఆడాలి అంటే 3 సార్లు లలితా సహస్రనామం రోజు చేసుకోండి. చూడండి మన ప్రారంభం ఎలా ఉంటుందో. 3 సార్లు రోజుకి లలితా సహస్రనామ పారాయణ చేయడానికి మీకు ఎంతెంత టైం పడుతుంది? మొత్తం మీద 20 నిమిషాలు ఒక్కొక్కసారి పారాయణ. అంటే రోజుకి మీరు 20 నిమిషాలు చెప్పిన 3 భాగాల్లో, అది కూడా ఒకేసారి కాదు. అంటే నేను ఒకళ్ళకి సలహా కూడా ఇచ్చాను, బాబు నువ్వు టీవీ చేస్తున్నప్పుడు, అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు చదువుకోను ఆయన, నీకు అంత టైం లేకపోతే అని చెప్పా. మరి ఏం చేశాను నేను? ఏదో విధంగా మీరు నేర్చుకోండి కదా. అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఛానల్ మారుస్తాం కదా, ఛానల్ మార్చొద్దు బాబు. పొద్దున్న పూట నువ్వు టీవీ చూస్తున్నావు, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, శ్రీమాత శ్రీ మహారాజ్ మీ లోపల స్టార్ట్ అయిపోయింది, ఎక్కడైందో అక్కడ చేయి పెట్టుకుని చూడు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మళ్ళీ ఏం చేస్తావు? చేసుకోవచ్చమ్మా, తప్పేమీ లేదు. ఇదేదో బాగానే ఉంది మాస్టారు, చేసుకుంటాము. ఖచ్చితంగా చేసుకోండి. ఏ విధంగా మీరు భగవంతుడి వైపు మార్గం వేసినా మొదటి అడుగులు మీరు వేయటమే, తర్వాత వాడు లాగేస్తాడు. మొదటి అడుగులు మీరు వేస్తారా వేయరా అని మాత్రం ఆగుతాడు. ఎందుకంటే అది మీ స్వనిర్ణయం అయి ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చాశక్తి ఇచ్చినప్పుడు, నిర్ణయించుకునేటటువంటి శక్తి ఇచ్చినప్పుడు దాన్ని ఫ్రీ విల్ అంటాం. ఇచ్చాక నువ్వు అడుగులేస్తే లాక్కుంటాడు తప్ప, నువ్వు అడుగులైపోతే నీకు లాక్కోడు. అందుకే నేను చాలామంది అడుగుతూ ఉంటారు, మరి భగవంతుడు అంత కృపామయుడు అవుతే మమ్మల్ని లాగేసుకోవచ్చు కదా, లాక్కోడు. ఎందుకు లాక్కోడు అంటే మన వల్లే. దానికి మా గురువు గారు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక అబ్బాయికి 20వ పుట్టినరోజు వచ్చింది. వాడి తండ్రి చాలా డబ్బు ఉన్నటువంటి వాడు. అంతేత పుట్టినరోజు నాడు వాడికి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి, నాయన నీ పుట్టినరోజు నాడు నా ప్రజెంట్ అన్నాడు. సరే, చాలా ఆనందించాడు కొడుకు. ఆనందించాక 2 అడుగులు అలా విస్తరారా, ఒక్క నిమిషం క్లబ్కి వెళ్ళకూడదు. సరే వెళ్ళండి అన్న. తాగుబోతు స్నేహితులు, జూదగాళ్ళు స్నేహితులు ఉన్నారు, వాడి జోలికి వెళ్ళకూడదు. 5-స్టార్ హోటల్కి వెళ్ళి నువ్వు జల్సాగా ఈ డబ్బు ఖర్చు పెట్టకూడదు. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడు, నాన్న నీ 5 లక్షలు నీ దగ్గరే ఉంచుకో, నాకెందుకు, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోలేకపోతే. మనము అలా అంటామేమో అని భయం ఆయనకి. ఆయన అనుగ్రహం ఇస్తే, అంచేత మొదట అడుగులు మనం వేయాలి. నీ యొక్క అనుగ్రహం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అనేటటువంటి మానసిక స్థితి రానంత వరకు ఆయన లాక్కోడు. వచ్చిందే లాగేసుకుంటాడు. నేను అంటున్నానండి లాక్కోవటం లేదు. ఆయన సర్వజ్ఞుడు బాబు, నువ్వు నోట్తో ఏమంటున్నావో కాదు, నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావో ఆయనకి తెలుసు. ఎంత ఖచ్చితంగా తెలుసు, అనేక సార్లు ఆయన చాలా మందిని నువ్వు వెళ్లాల్సిన పని లేదు అన్నారు. గుర్తుందా, ఒకడికి కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు ఉంటే సాయి దగ్గరికి వెళ్ళి, సాయి మరి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళొద్దన్నాడు. సాయి నేను నమ్మకం ఉండిపోయాడు. మనం ఉంటే ఏం చేసిందో ఆలోచించుకోండి, ఆనెస్ట్గా చెప్పండి. రేపు కోర్టులో కేసు ఉంది, మీరు గురువు దగ్గరికి వెళ్ళారు, గురువు ఏమన్నాడు వెళ్ళకు అన్నాడు, మీరేం చేస్తారు? ఆయన మాత్రం వెళ్ళలే. ఎవరితో అయితే ఆయన వద్దన్నాడు, ఆయన వెళ్ళలే. వెళ్ళకపోతే ఏం అర్థమైందో తెలుసు కదా మీకు. 6 రోజుల వరకు ఆ జడ్జి గారికి ఏదో ఒంట్లో బాగుండకపోవటం వల్ల అసలు ఆయన రాలేదు. 7వ రోజు సాయియే చెప్పాడు నువ్వు వెళ్ళని. వెళ్తే ఏముంది అక్కడ? భావం అర్థమవుతుందా? గురువు చెప్పినది చెప్పినట్టు అక్షరాలా చెయ్యగలిగితేనే తప్ప గురువు నీకు ఇది చెయ్యి అని చెప్పడు. అందుకే అర్జునుడికి కూడా యథేచ్ఛసి తథాకురు అన్నాడే తప్ప నేను ఇది చెప్తున్నాను నువ్వు చెయ్యలేదు. మీరు ఆ మానసిక స్థితి తెచ్చుకోగలగాలి సాయి దగ్గర. ఆ మానసిక స్థితి తెచ్చుకోవటానికి ఈ 3 సార్లు సహస్రనామ పారాయణ మీకు ఉపయోగపడుతుంది. అంతకంటే తక్కువలో ఆ వైబ్రేషన్ సరిపోవు. ఆ మానసిక స్థితి గురువు చెప్పాడు కనుక చేస్తాను నేను. అర్జునుడికి లేదా మానసిక స్థితి మీకు అర్థమై తెలుసు కదా. ఏం చెప్తాడు, నేను చెప్పవలసిందంతా చెప్పాను, ఇష్టోసిని ధ్రువోసిని ప్రియోసిని ఇసి అసి ఏమేమో అసి అసి అన్నీ అన్నాడు. నువ్వు నాకు చాలా ప్రియుడివి, అంతేట మళ్ళీ నాయన నేను చెప్తున్నాను, అయినా నాకెందుకులే, యథేచ్ఛసి తథాకురు. వద్దు, మనం అలా అనిపించుకోవద్దు. ముఖ్యంగా గీత దాటి వచ్చేసారు మీరు, ఇంకా ఒక గీతను కూడా దాటేయండి. సాయి పారాయణ చేసుకుంటూ సప్తాహ పారాయణ, 1 వారం అయిపోయేసరికల్లా సాయి పారాయణ అయిపోవాలి. తర్వాత ఏం చెప్పాను నేను మీకు, 3 సార్లు సహస్రనామ పారాయణ చేసుకోండి, ఆ స్థితి వచ్చేస్తుంది మీకు. అంతకంటే తక్కువలో రాదు, కానీ ఖచ్చితంగా కన్సెషన్స్ అడుగుతారు మీరు. అదొకటి అలవాటు అయిపోయింది. అంతేత కన్సెషన్ నేను ఎంత ఇవ్వగలను అంటే మీకు ఒకసారి చేసుకోండి. అంతకంటే తక్కువలో మాత్రము కుదరదు. కానీ కన్సెషనే అది, కన్సెషన్ కన్సెషనే. సాధకులు అనేటటువంటి వాడు సాధన పెంచుకోవాలి తప్ప సాధన తగ్గించుకోకూడదు. ఆ యాంగిల్లోనే మనం సాయికి 4 ఆరుతలు ఇస్తాం. 3 సార్లు లలితాపారాయణ బదులు ఇక్కడ మనం సాయికి 4 ఆరుతలు ఇస్తాం. పొద్దున్న ఆరతి, మధ్యాహ్నం ఆరతి, సాయంత్రం ఆరతి, పడుకునే పోయే ముందు 1 ఆరతి. ఆ ఆరతిలో ఉండవలసినటువంటి భావాలు అవి కూడా కాస్త మరాఠీకి భరద్వాజ మాస్టర్ తెలుగులో అర్థాలు రాశారు. ఇంకా చాలామంది మహనీయులు రాసి ఉండొచ్చు. ఆ ఆరతి పాటలు కనుక మీరు చూసుకుని సాయి టెంపుల్కే వచ్చి 20 నిమిషాలు ముందు ఆరతికి సహస్రనామ పారాయణ పూర్తి చేసేసుకుని ఆ ఆరతిలో పాలు పంచుకున్నారనుకోండి, అద్భుతంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థమైందా? సాయి యొక్క వాక్కులు ఎలాగోతే శిలా శాసనాలు అయిపోతాయో, మీ యొక్క వాక్కులు కూడా ఆ విధంగా మారేటటువంటి పరిస్థితి లలితా సహస్రనామ పారాయణలో ఉన్నది. 3 సార్లు చేయటంలో ఇది అంతా అయిన తర్వాత శ్రీచక్ర ఉపాసన గురించి ఇప్పుడు నేను మాత్రము మీకు అతి సులభమైనటువంటి దీక్ష ఇస్తున్నాను. కానీ నిన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, రోజు రోజు నేను ఎక్కడున్నా ఈ మాట చెప్తూనే ఉంటాను. సాయి విజయదశమి నాడు మానవ జాతికి అందరికీ కూడా లలితోపాసన ద్వారా శ్రీచక్ర పూజ చేసేటటువంటి వీలు కల్పించాడు. మీకు ఆ హక్కు ఉన్నది, ఉపయోగించుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం. ఇంకా దుకాణం తెరిచి కూర్చున్నాక దుకాణం వాడు ఎందుకు తెచ్చి కూర్చున్నాడు? సామాన్లు ఇవ్వటానికి. కానీ మీరు వెళ్ళి అడగకపోతే మీ దగ్గరికి వచ్చి ఇంట్లో ఇవ్వడు కదా. అంచేత ఈ సాయి యొక్క ఈ శ్రీచక్ర పూజా విధానంలో దేవి ఖడ్గమాల స్తోత్రము అని ఒక స్తోత్రం ఉన్నది. నేను వస్తున్నప్పుడు మీరు అదే చదువుకుంటూ ఉన్నట్టున్నారు. దానిని ఉపయోగించుకుని ఆ నవావరణ పూజ చేసుకోండి. నవావరణ పూజ అక్కడ ఉంది కదా, భూప్రస్థానానికి త్రైలోక్య మోహన చక్రస్వామిని దగ్గర నుంచి బిందువు వరకు వెళ్ళిపోయేసరికి ఎక్కడికి వస్తారు మీరు? సర్వానందమయ చక్రస్వామిని. ఈ మధ్యన మిగతా 7 ఉన్నాయి. ఈ శ్రీచక్రోపాసన గురించి చెప్తూ మహాకాల చక్రవర్తి యంత్రము అనేటటువంటి మాట దగ్గరే ఇదంతా వచ్చింది. ఆ మహాకాలుడు ఏ విధంగా వర్ణాశ్రమ విధానాలను మారుచుకుంటూ వస్తున్నాడో, సాయి దాన్ని ఎలా మార్చడానికి తగిన వాతావరణం ఇస్తున్నాడో చెప్తూ ఈ శ్రీచక్ర పూజకి హిమాలయాలలో 2 ఏళ్ల కిందట నేను వెళ్ళినప్పుడు ఈ శ్రీచక్ర ఉపాసన అభిరుచి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏకత్రితం అయ్యారు. ఏ ఉపాసన అయినా ఏ మంత్రం అయినా గురువు లేకుండా ఫలించదు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందుకే గురు పరంపర అంటాం మనం. సాయి కూడా గురు పరంపరకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. గురు పరంపర మనం ఈనాడు మనం మర్చిపోయాం. ఆ గురు పరంపరని మళ్ళీ రివైవ్ చేయటానికి ఆ శ్రీచక్ర ఉపాసనలో శ్రీచక్రంలో హిమాలయాలలో ఉన్నటువంటి ఆ మహనీయులు ఏం చెప్పారు అంటే, ద్వాదశ దళ పద్మమును ఒకటి కలిపేయండి, దానిని గురుస్థానంగా మీరు మార్చుకోండి. ఇంచేత శ్రీచక్రం యొక్క సాధనను సాయి లెవెల్లో చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒకడే ఒకడు ఉన్నాడు. ఇంకోళ్ళెవరు చెప్పలేరు సాయి చెప్పినట్టు. ఎవరది? సాయియే. శ్రీచక్ర సాధన ఎలా చేయాలి అనేది ఎవరు చెప్పగలరు? సాయి తర్వాత సాయి చెప్పాలి. ఆ సాయి తత్వాన్ని పట్టుకోవటానికి గురుస్థానము అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థానాన్ని సాయి మనకి అందజేశాడు. గురుస్థానం తెలుసు కదా. ఈ సాయి ఎవరు, ఈ పిల్లవాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న వచ్చినప్పుడు ఒక గణాచారి ఒక చోట తవ్వమని చెప్తాడు. ఒక చోట తవ్వమని చెప్తే అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఇటుకలు, 4 దీపాలు, పూజా సామగ్రి కనిపిస్తుంది. ఈ 12 దళాల పద్మానికి ప్రతీకగా 12 ఇటుకల్ని మనం ఉపయోగించుకుంటాం. 12 ఇటుకలు ఎందుకు? సాయి తన గురువుకి ఇటుకకి సామ్యం చెప్పాడు. సాయి చేతిలో ఎప్పుడు ఏముండేది? ఓ ఇటుక ఉండేది. నడుస్తున్న ఇటుక తన దగ్గరే ఉండేది, పడుకున్నా తల కింద ఇటుక పెట్టుకునేవాడు. ఈ ఇటుక ఏమిటి అంటే నా గురువు యొక్క అనుగ్రహం అనేవాడు. ఇటుకని గురువు యొక్క అనుగ్రహంగా గుర్తించటం అనేది మన యజ్ఞ విధానంలోని ఆధారం. యజ్ఞకుండ చయనము అని మనం యజ్ఞ విద్యలో చెప్పుకుంటాం. ఆ ఇటుకలన్నీ కూడా 12 ఇటుకలు కాలచక్రానికి కాలానికి ప్రతీకలు. అందుకే గురువులకి ఆది గురువు అయినటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ఇవి ఈ ఇటికలు, ఆ 12 స్కందాలకి ప్రతీకలు. ఈ 12 స్కందాలు ఏమిటి అంటే కాలచక్రం, ద్వాదశ రాశి చక్రం. అంచేత మన జీవితం మీరు ఎలా చెప్పుకున్నా, ఏ విధంగా చెప్పుకున్నా కూడా కాలంలోనే ఉంటుంది. కానీ వెళ్ళవలసింది ఎక్కడికి? కాలాతీతమైనటువంటి స్థానానికి. దానికి సాయి ఏం చెప్పాడు అంటే, ఆ ఇటికలు, ఆ దీపాలు, ఆ పూజా సామగ్రి ఏమిటి అంటే నా గురుస్థానం అన్నాడు. అంచేత సాయి యొక్క గురుస్థానం ఎలా నిర్మించుకోవచ్చు మనం? 12 ఇటికలు, అక్కడ 4 దీపాలు ఉన్నాయి. ఇంచేత గురు పరంపరలో సాయి యొక్క 4 గురువులు. ఈ 4 ఎవరు? చాలా విచిత్రంగా భాగవతంలో దీనికి జవాబు దొరుకుతుంది. కుమారాహ ఊచు సనక, సనత్కుమార, సనందన, సనక సనందాదులు. చెప్పా వీళ్ళకి ఎప్పుడైనా? ఈ 4 మార్గదర్శకులు, ఈ 4 కూడా ఇందాక నేను చెప్పానే, భారతి నాలిక మీద డ్యాన్స్ చేస్తుంది అని. ఆ వాక్ యొక్క 4 స్వరూపాలు: వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర. కానీ మనకి ఆ మార్గాన్ని చూపించినటువంటి సాయి 5 దీపం. జత ఆయనకి ఆ 4, మనకి ఇంకొక దీపం. మీకు ఆల్రెడీ ఒక గురువు ఉండి ఉంటే ఇంకో దీపం, 6 దీపం కూడా వెలిగించుకోండి మీ గురువు యొక్క ప్రతీకగా ఆ ఇటికల మీద. ఈ 12 ఇటికలు, ఈ 6 దీపాలు కానీ, 5 దీపాలు కానీ, ఇవి ముందు గురు పాదుక స్థవంతో ఆ పూజ చేయండి. మహాకాల చక్రవర్తి యంత్రం ఉందామా? మీకున్నాయా? తీసుకోండి. అది అందులో అష్టదళ పద్మము, షోడశదళ పద్మము మధ్య అందరి దగ్గర ఉన్నాయి కదా, 12 దళాలు ఉన్నది చూసుకోండి. అర్థమైందా అందరికి? చూసుకోండి. అది నేను వివరించటానికి మీకు ఇంత టైం పడుతుంది, కానీ ఈ దేవి ఖడ్గమాల స్తోత్రంతో ఈ మహాకాల చక్రవర్తి యంత్ర పూజ 10 కంటే ఎక్కువ పట్టదు. కానీ అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేసుకోక్కర్లేదు. ఈ మధ్య ఉన్నటువంటి రాశి చక్రము ఒకటి ఉన్నది, షోడశదళ పద్మము, చంద్రుడి యొక్క 16 కళలు ఉన్నటువంటి ఒక వృత్తం ఉంది కదా, దాని తర్వాత 12 దళాల పద్మం ఉంది, రాశి చక్రము, దాని తర్వాత అష్టదళ పద్మం ఉంది. ఈ ద్వాదశ దళ పద్మానికి మీరు గురుపాదుకా స్థవంతో ఒక్కొక్క దళానికి, గురుపాదుకా స్థవంలో, గురుపాదుకా స్థవం ఉన్నదా? ఉంది కదా, తెలుసు కదా, తర్వాత చెప్పండి వాళ్ళకి. ఆ గురుపాదుకా స్థవంలో 12 శ్లోకాలు ఉన్నాయి. శంకరాచార్యులు వారు అన్ని రకాల మంత్రాలు, అన్ని తంత్రాలు, జ్యోతిష్ శాస్త్రాన్ని మేళనించి రాసినటువంటి స్తోత్రము అది. 12 గురుపాదుకా స్థవం అని ఉంటుంది. ఒక్కొక్క ఇటిక ఒక్కొక్క అంగానికి ప్రతీక, మన శరీరంలో ఉన్నటువంటి ద్వాదశ రాశులకి ప్రతీక. ఇది ఎప్పుడైతే మీ ఇళ్లలో ఉంటుందో, మీ యొక్క రాశి చక్రము, గ్రహాల యొక్క దోషాలు, వాస్తు దోషాలు కూడా నివారణ అయిపోతాయి. అంటే సాయి ఉంటే అన్ని దోషాలు పోయినట్టే. భావం మాత్రం గుర్తుంచుకోండి, ఇదంతా కూడా సాయి యొక్క గురుస్థానము అని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? పూజా విధానం ఏం చేసుకోవాలి అంటే, మీరు ఆ 12 ఇటికలు పెట్టుకుని ఆ 5 దీపాలు వెలిగించుకోండి. 4 దీపాలు సాయి యొక్క గురువులు, 5 దీపం మనకి సాయి. ఇది కాకుండా మనలో చాలా మందికి ఒక గురువుతో పరిచయం ఉంది. ఖచ్చితంగా మీకు ఏదో ఒక గురువు యొక్క అనుగ్రహం ఉండే ఉంటుంది. ఆ గురువుకి సంబంధించినటువంటి కూడా ఒక దీపం మీరు వెలిగించుకోండి. అంటే 5 + 1 = 6 దీపాలు వెలిగించేసుకోండి. అంటే టకటకటక వెలిగించేసుకోవటమే. 5 దీపాలు మీరు వెలిగిస్తే 5 అగరొత్తులు వెలిగించుకోండి, 6 దీపాలు వెలిగిస్తే 6 అగరొత్తులు వెలిగించుకోండి, అయిపోయింది. వెలిగించుకున్న తర్వాత గురుపాదుకా స్థవం చదివేసుకోండి. గురుపాదుకా స్థవం చదివేసుకున్న తర్వాత దీన్ని ఎదురుకుండా పెట్టుకుని నవావరణ పూజ మీరు ఆ దేవి ఖడ్గమాలా స్తోత్రంలో చెప్పిన విధానంగా చేసేసుకోండి. ఇందాక మీరు చదివారు కదా ఆ త్రైలోక్య మోహన చక్ర స్వామి న్యాయ నమః అన్నప్పుడు చిత్రస్థలంలో పెట్టేసుకోండి. చివరికి సర్వానంద పద చక్ర స్వామిన్యాయ నమః అన్నప్పుడు బిందువు దగ్గర పెట్టుకుంటారు. అలాగ చూసుకుంటూ వెళ్ళిపోండి. మీరు అంతకంటే పెద్ద సాధన ఏమి చెయ్యక్కర్లేదు. ఇది మీరు రేపు ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఖచ్చితంగా అమల్లో చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఈ లలిత ఉపాసనలో 32 దీక్షలు ఉన్నాయి. కానీ మీలో చాలా మంది 10 లేక 8 కంటే ఉచ్చ స్థాయిలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది 10-11 వరకు కూడా దీక్షని పూర్తి చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇదివరకటి జన్మల్లో. కానీ అది గుర్తు రావాలి అంటే మీరు ఇప్పటి నుంచి చేసుకోండి. ఇది ఫిబ్రవరి 2 అంటే ఎంత దూరంలో ఉంది? పెద్ద దూరంలో ఏం లేదు. ఓ 10-15 రోజులు సాధన. నవరాత్రి ఉపాసనలాగా మీరు కాస్త నియమాలు కూడా పట్టుకుని చేయగలిగితే చేసుకోండి. వసంత పంచమి నాడు సహస్రకుండీయ గాయత్రి యజ్ఞం జరుగుతున్నది. ఇందాక నేను మీకు చెప్పాను, నేను గాయత్రికి శ్రీచక్ర ఉపాసనకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత అక్కడికి కనుక మీరు రాగలిగితే మీకు కాస్త ఓపిక ఉండాలి. ఆ రోజు ఏంటంటే నా దృష్టిలో చాలా మంది వస్తారేమో, మరి సాయి పిలుపు ఎంతమందికి ఉందో నాకు తెలియదు. ఆ సాయి పిలుపు సాధన బట్టి అనుగ్రహాన్ని బట్టి మీరు రాగలుగుతారు. ఆ వచ్చినప్పుడు మాత్రము మీ స్థాయిని బట్టి 8వ దీక్ష ఇవ్వాలో, 9వ దీక్ష ఇవ్వాలో, 10వ దీక్ష ఇవ్వాలో జంప్ చేసి ఇచ్చేస్తాను. అది ఈ సంవత్సరం అంతా చేసుకుందరు కానీ. క్లియర్? అంటే ప్రస్తుతం మీకు చెప్పింది ఏంటి అంటే అందరికీ, ఇటు ఉన్న వాళ్ళకి అటు ఉన్న వాళ్ళు కూడా, మీరు చేయగలిగితే దీక్ష తీసుకుని ఆ జన్మాంతము మేము సాయి చరిత్ర సప్తాహ పారాయణ చేసుకుంటాము. ఆ జన్మాంతము రోజు భోజనాలు ఎలా 3 పూట్ల 4 పూట్ల తింటారో, ఎలాగ న్యూస్ పేపర్ చదువుకుంటారో, దానికి మీకు తీరిక ఎలా ఉంటుందో ఈ సాయి సప్తాహ చరిత్ర పారాయణకి మీరు తీరిక కలగజేసుకోండి. తర్వాత మళ్ళా మాకు తెలియలేదు అనవద్దు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల అనేక చమత్కారాలు భారతదేశంలో జరగనున్నవి. ఆ చమత్కారాలన్నీ కూడా దేవత అనుగ్రహం వల్లే వస్తాయి. దేవత అనుగ్రహానికి గురువు అనుగ్రహం కావాలి. షిర్డీ సాయి మించిన సద్గురువు మనకి లభించడు. ఆ షిర్డీ సాయిని ఎలాగ మీరు లలితా స్వరూపంగా మార్చుకుని సాధన చేయాలో చెప్పినటువంటి ఈ మొదటి స్థాయి దీక్షని అవగాహన చేసుకోండి. సప్తాహ సాయి చరిత్ర పారాయణ, 2 లలితా సహస్రనామ, 3 సార్లు కానీ 1సారి కానీ పారాయణ. అక్కడ మీకు ఒక చిన్న కన్సెషన్ ఉంది. 3వదే, మీకు నచ్చిన ఏదో ఒక నామము తరచూ చేసుకుంటూ ఉండండి. ఏ నామం అయినా, ఇప్పుడు శ్రీమాత అని ఉందనుకోండి శ్రీమాత్రే అయినమ, లలిత అని ఉందనుకోండి శ్రీ లలితాదేవి అయినమ, అలాగా నిరంతరం నామం చేసుకుంటూ ఉండండి. వీలవుతే మాల దగ్గర పెట్టుకుని ఎవరితో మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, ఏం చేస్తున్నా ఆ నామం మనసులో చేసుకుంటూ ఉండండి. ఎంత అవుతుందో కౌంట్ చేసుకోండి. అది చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఏ పని చేస్తున్నా, మీరు వంట చేస్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, మీరేం సిగ్గుపడక్కర్లే. మాల చూస్తే ఏమవుతుందని అందరూ చూసేటట్టే చేయండి. కనీసం వాళ్ళు అడిగితే మీరు చెప్పచ్చు వాళ్ళకి, వాళ్ళు చేస్తారేమో. సిగ్గుపడక్కర్లే, మంచి పని చేస్తున్నప్పుడు. ఎదో పని చేయడానికే మనం సిగ్గుపడినప్పుడు, బార్కి వెళ్ళి తాగుడు తాగటానికి పబ్లిక్గా సిగ్గుపడినప్పుడు, పబ్లిక్గా సిగరెట్ తాగటానికి సిగ్గుపడినప్పుడు, పబ్లిక్గా మంత్రజపం చేసుకోవటానికి ఎందుకమ్మా సిగ్గు? అంటే అంత సిగ్గు కలగజేసే పని చేసుకుంటున్నారా మీరు? 10 మందికి తెలియని కూడా పని. ఇంచేత చేయమంటున్నాను, కాస్త మీరు చేస్తే మీ ద్వారా ఏ ఒక్కడు మారినా అదృష్టమేగా. ఏం చేస్తున్నారని మొత్తం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. అవుడు నేను జపం చేసుకుంటున్నానయ్యా. బస్సులో 1 గంట ప్రయాణం ఉందనుకోండి, ఎంత వేల జపం అయిపోతుంది. కొంచెం అలా చేసుకుంటూ ఉండండి మంత్రజపం. 3వది, ముందు ద్వాదశ దళ పద్మము యొక్క గురుస్థానంతో గురుపాదుక స్థలంతో ఆ 12 శ్లోకాలతో ఆ 12 దళాలు చూసుకుని తర్వాత ఖడ్గమాలా స్తోత్రంతో శ్రీచక్ర పూజ చేసేసుకోండి. సాధ్యమైనటువంటి ప్రసాదం ఓ బెల్లం ముక్కగా మీ ఇష్టం, అది ఏదైనా ఓ ప్రసాదం పెట్టి చేసుకుంటూ ఉండండి. సరేనా? ఇంచేత రేపు ఈ సాధన, ఈ దీక్ష ఎలా చేయాలి, ఏమి చేయాలి, రేపు ఆ సాయి చరిత్ర భరద్వాజి మాస్టర్ తీసుకురండి. నేను మొత్తం ఆ 52 ఏ భావంతో చదువుకోవాలో చెప్తాను. అది ఆ టైటిల్ పేజ్ మీద మీరు రాసేసుకోండి, ఏం ఆలోచిస్తూ అది చదవాలో. అప్పుడు మీకు ఇంకా సులభమైపోతుంది. తమాషా ఒకటే, నేను చెప్పింది మీరు చేస్తూ ఉంటే రోజు రోజుకి మీకు కొత్త 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకే, ఇది కావాల్సిందే అది. అంతేత రేపు ఈ పూజా విధానము, ఈ గురుస్థానము ప్లస్ సాయి చరిత్ర పారాయణ ఎలా చేస్తామో చెప్తాం. మీరు కాస్త ముందు వచ్చి లలిత పారాయణ, సహస్రనామ పారాయణ కూడా చేసేసుకుంటే చాలా మంచిది, 20 నిమిషాలు ముందు వచ్చి. సరేనా? ఓకే. జై గురుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు. జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మామృతం గమయ. స్వార్థం మా పరమార్థం గమయ. అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్.